ఒకసారి ప్రభు యొక్క సన్నిధిలో మనందరము కూడుకొని దేవుని యొక్క మాటతో మన విశ్వాసాలను మన జీవితాన్ని కొరకు ఆయన చేసిన ఉపదేశాన్ని జ్ఞానం చొప్పున నేర్చుకొని ప్రభులో ముందుకు సాగుదాం. నిర్గమకాండము 15వ అధ్యాయము 11వ వచనంలో నిర్గమకాండము 15 ఎక్సడస్ 15:11 నిర్గమకాండము 15:11 యెహోవా వేల్పులలో నీ వంటి వాడు ఎవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయవాడు నీ వంటి వాడు ఎవడు? దేవుని యొక్క మాటలో ఈ ప్రత్యక్షమైన వాక్యం మనతో చెప్తుంది. మనం ధ్యానిస్తున్నాము దేవుని యొక్క గుణగణాలు, దేవుని యొక్క గొప్పతనము, దేవుని యొక్క సంపూర్ణత, దేవుడు ఏమై ఉన్నాడో. ఆయన మన కొరకు ఆయన తన కుమారుడుగా ఆయన పంపి ఆయన రక్తమాంసాలతో మనల్ని దర్శించేటువంటి ఆయన సన్నిధిలో కూడుకునే ప్రతిసారి కూడా మనము ఏదో అద్భుతము మన జీవితంలో జరగాలని మీరు ఎంత ఆశపడతామో, అలాగే దేవుడు ఏమై ఉన్నాడో అనే యొక్క ప్రత్యక్ష జ్ఞానాన్ని తెలుసుకోవటం కూడా మానవునికు అంతే ఉపకారం కలుగుతుంది. దేవుని గురించినటువంటి మనిషి యొక్క అవగాహన రకరకాలుగా ఉంటుంది. అయితే ఈరోజు ఆయన యొక్క ఆ మూడు పరిపూర్ణమైనటువంటి విషయాల గురించి చూస్తున్నాం. మొట్టమొదటిది పరిశుద్ధతను బట్టి మహనీయుడు, 2 స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడు, 3 అద్భుతములు చేయవాడు. దేవునిలో ఈ మూడు గుణాలు కూడా ఎప్పటికీ మార్పు లేనివి. దేవుడు అనేవాడు మారనివాడు, మార్పు లేనివాడు, నీ వలన మార్పు పొందనివాడు. చాలామంది మనుషులు ఎవల్యూషన్స్ని బట్టి మార్పులు చెందుతున్నారు, రకరకాలుగా చెందుతున్నారని చరిత్రలు చెప్తున్నాయి. దేవుళ్ళు కూడా మారిపోతూ ఉన్నారు, దేవతల పేర్లు కూడా మారుతూ ఉన్నాయి, కానీ దేవుడు అనేవాడు మార్పు లేనివాడను అని ఖచ్చితంగా చెప్తున్నటువంటి మాట నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. కాబట్టి ఆయన యొక్క గొప్ప ప్రత్యక్షతను మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేద్దాం. మరి వేల్పులలో నీ వంటి వాడు ఎవడు అనే దేవుని యొక్క వాక్యం మనతో చెప్తుంది. అంటే భారతదేశ చరిత్రే కాదు, ప్రపంచ దేశ సంస్కృతిని ఒకసారి మనం చూసినప్పుడు మహాచక్రవర్తి అలెగ్జాండర్ భారతదేశం వరకు ఇంచుమించుగా ఉన్న అన్ని ఖండాంతరాలను మరి జయించుకుంటూ విశ్వవ్యాప్తిగా ఆయన యొక్క పేరుని నిలబెట్టుకుంటూ రాజ్యాన్ని స్థాపించుకుంటూ వచ్చాడు. దేవుని యొక్క ఆలోచన ప్రతిసారి గంభీరమైన ప్రణాళిక. ఆ గంభీరమైన ప్రణాళికలు ఎలా ఉంటాయంటే, అలెగ్జాండర్ యొక్క చారిత్రకమైన ఆ రాజ్యాకాంక్ష వెనుక ఆ దేశము యొక్క ఆచారాలు, సాంప్రదాయాలు, మరికొన్ని విషయాలలో వారికి ఉన్నటువంటి అప్పటికే ఉన్నటువంటి దైవత్వపు సంగతులు, ముఖ్యంగా భాష ప్రపంచీకరణ జరిగింది. అన్ని దేశాలకు మైగ్రేట్ అయ్యింది. కప్పము నాకు కట్టేయండి, అట్ ద సేమ్ టైం నా సంస్కృతిని మీరు ఫాలో అవ్వండి, మీరు ప్రస్తుతానికి పరిపాలనలో ఉండండి, అది ఆయన చెప్పిన సిద్ధాంతం. సో ఈ గ్రీక్ ఎంపైర్షిప్ ఎప్పుడైతే ప్రపంచమంతా వెళ్ళిందో, అన్ని దేశాలకు కూడా మరి ఆ గ్రీకు ఈజిప్టు సాంప్రదాయాలన్నీ కూడా చుట్టూ కూడా వ్యాపించాయి. అలాగే చరిత్రలో చాలామంది దేవుళ్ళు అనబడి పిలువబడినటువంటి వారు, దేవుళ్ళు, ప్రభువులు అనబడి పూజలు అందుకున్నటువంటి చాలామంది ఈజిప్టు నుంచి అన్ని దేశాలలోకి పాకడం మనం చరిత్రకు ఆధారంగా చూస్తున్నాం. ఈరోజు మనం ఆర్యులు అనబడే వారు భారతదేశానికి రావటం, మరి ఆ దేవత ఆరాధన మూర్తులను వారు తీసుకురావటం, మధ్యధరా దేశాలలో సింధు నాగరికతను అభివృద్ధిపరిచిన తర్వాత విగ్రహారాధన అధికంగా జరగటం, ఇటువంటివి చరిత్రక ఆధారాలన్నీ కూడా గ్రీకు దేశం నుంచి మరి జరిగినటువంటి విషయాలే. అయితే ఈజిప్టు గ్రీకు దేశాల నుంచి వచ్చినటువంటి ఈ దేవుళ్ళు అనబడిన వారు అందరూ కూడా ఖచ్చితమైనటువంటి రూపాలు కలిగిన వారు. అవి విగ్రహాలు, అవి కేవలం విగ్రహ రూపాన్ని కలిగి ఉన్నటువంటి వారు. అంతేకాదు ఆ విగ్రహానికి వాళ్ళు ఏదైనా కథను చెప్పాలంటే అది కల్పితమైన కథ. వాళ్ళు కల్పించారు ఆకాశానికి నక్షత్రాలను, భూమిని, సూచక్రియలను, ప్రకృతిని, చతుష్పాద జంతువులను, రకరకాల ప్రకృతి సంబంధమైన విషయాలను బట్టి వారు ఒక కథను అల్లి ఇది దీన్ని బట్టి మీరు నేర్చుకోవాలి, దీన్ని బట్టి మీరు ఎలా తీసుకోవాలని. ఎందుకు మనం ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి చాలామంది జ్ఞానము కలిగినటువంటి, తెలివితేటలు కలిగినటువంటి, వాక్చాతుర్యం కలిగినటువంటి మేధావులు అనబడిన ఒక వర్గం కూడా ప్రతి పనికి మాలిన విషయంలో కూడా ఒక సైంటిఫిక్ రీజన్ లాగలుగుతున్నారు. తినే పదార్థం దగ్గర నుంచి చేసే పని వరకు కూడా ప్రతి దానిలో కూడా ఒక టెక్నికల్ ఇష్యూస్ని తీసుకొచ్చి ఇది ఇందుకోసం మన పూర్వీకులు పెట్టారని మరి సంస్కృతిలోనో భాషలోనో మరి దేనిలో నుంచో ఒక దానిలో నుంచో దాన్ని గొప్పతనం చూసుకుంటున్నారు. అలాంటి కాలంలో ఈ లోకంలోకి వచ్చినటువంటి దేవతలుగా పూజలు అందుకున్న బబులోను, గ్రీసు, రోము దేవతలు దేవుళ్ళుగా ఆరాధించిన ప్రతి ఒక్కరికి కూడా ప్రపంచమంతటికీ ఒక విషయాన్ని తెలియజేశారు. గమనించండి, చాలా ముఖ్యమైన విషయం ఇది. అందరి దేవుళ్ళకి మొక్కిన తర్వాత వాళ్ళకి నేర్పించిన విషయం ఏంటో తెలుసా? మీరు మొక్కడం, వాటికి మొక్కుబడి చెల్లించడం, అంటే వాటికి నమస్కరించుట, సాగిలపడుట, వాటిని పూజించుట, వాటిని ఆరాధించుట, వాటికి అభిషేకాలు నైవేద్యాలను పంచుట లేక బలులర్పించుట మించి ఇంకే రకమైన పరిస్థితుల్లో కూడా చేయటానికి అవకాశం లేదు అన్న విషయం వాళ్ళకి తెలియజేశారు. ఈరోజు ఆ కథలు కానీ ఆ విగ్రహాలు కానీ ఆ భక్తి కానీ ప్రపంచమంతా పాకిపోయింది. అయితే యెహోవా నేను ఉన్నవాడను అనువాడను చూచుచున్నవాడను అని చెప్పినటువంటి ఆ దేవుడు తన్ను తాను ఈ లోకానికి మొట్టమొదట ప్రత్యక్షపరచుకున్న తర్వాత ఆయన యొక్క గుణగణాలను ప్రజలకు అర్థం చేసుకోవడం ప్రారంభించిన తర్వాత ఆయన చేసిన క్రియలను చూడటం మనుషులు ప్రారంభించారు. అంతవరకు కూడా దేవుడు మాట్లాడతాడని కానీ చూస్తాడని కానీ చెబుతాడని కానీ వారితో ఉంటాడని కానీ వారికి తెలియదు. వారు ఎక్కడికి వెళ్తే అక్కడ ఒక విగ్రహాన్ని పెట్టుకునేవారు, దేవతా స్తంభాన్ని నిలబెట్టేవారు, పూజలు చేసుకుంటూ వెళ్ళిపోయేవారు అంతే. అంతకుమించి దేవునికి వ్యక్తులకు మధ్యలో ఏ రకమైన సత్సంబంధాలు ఉంటాయి అనే విషయం ఏ ఏన్షియంట్ చరిత్ర కూడా మనకు చూపించలేదు. అంటే ఈ ఈజిప్టు, బబులోను, గ్రీకు, రోమ్ ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఈ దేవాతి దేవుళ్ళు అనబడిన లేక దేవతలు అనబడిన వారందరూ కూడా చెప్పినటువంటి విషయం స్పష్టత ఒకటే, ఏంటంటే వాటికి మనం ఏం చేయాలి? కేవలం ఆరాధించాలి, పూజించాలి, సమర్పించుకోవాలి లాంటి పనులే చేయాలి తప్ప మనం ఏమీ కూడా వాటిని అడగడానికి వీలు లేదు. చూడండి, వాటికి చెప్పినవి మీరు వెళ్ళి వాటికి అడగడానికి వీలు లేదు, మీరు వాటితో మాట్లాడడానికి వీలు లేదు. వాటికి సంబంధించినంత వరకు మీరు పూజ చెయ్యటం తప్ప, అంటే వాటి యొక్క గొప్పతనాన్ని మీకు నచ్చినటువంటి భాషలో వాటిని మహిమపరచడం తప్ప ఇంకేమీ చేయటానికి వీలు లేదు. ఇది భక్తి యొక్క పరాకాష్ఠ. అయితే దేవుడు బయలుపరుచుకున్న తర్వాత నాలుగు ప్రముఖమైన విషయాలను ఈ ప్రపంచానికి చూపించారు. ఏంటి ఆ నాలుగు విషయాలు? మొట్టమొదటిది దేవుడు మాట్లాడతాడు. దేవుని స్తోత్రం చెప్దాం. ఆయన మాటలాడు దేవుడు, ఇది ప్రపంచానికి అర్థమైంది. అదేంటి, దేవుడు మాట్లాడతాడా? మోషే అంటున్నాడు, అవును నేను మాట్లాడిన దేవుడినే. అబ్రహాం అంటున్నాడు, అవును నువ్వు నాతో మాట్లాడినవాడు నిజమే. షారా అంటుంది, అవును నేను దేవుడిని మాట్లాడాడు నాతో అంటుంది. మరి దావీదు అంటున్నాడు, దేవుడు నాతో మాట్లాడాడు. ఏజ్కేల్ అంటున్నాడు, ఏ దావి మరి సొలమన్ అంటున్నాడు. అందరి చరిత్రలో చూస్తే దేవుడు మాట్లాడేవాడు. మిగిలిన దేవతలు మాట్లాడు, మిగిలిన దేవుడు మాట్లాడలేడు, మాట్లాడడు. వాళ్ళకి తెలిసిన భక్తి మాట్లాడడు. మనకి యేసు ప్రత్యక్షమైనటువంటి ప్రత్యక్షత ఏంటి? మాట్లాడగలడు. రెండవది క్రియలు చేయవాడు. దేవుని స్తోత్రం, క్రియలు చేస్తాడు ఆయన. కొన్ని పనులు చేస్తాడు, కొన్ని పద్ధతులు ఉంటాయి ఆయన, కొన్ని ఆశ్చర్యమైన కార్యాలు చేసేవాడు ఆయన. ఈ క్రియలు జరిగించేవాడు అనే విషయం దేవుడు తను తాను ప్రత్యక్షపరచుకున్నాడు. ఈ క్రియలు ప్రత్యక్షపరచుకుంటున్నంత వరకు కూడా సృష్టిలో ఉన్నటువంటి ఈ దేవతలు, దేవుళ్ళు అనబడినటువంటి గొప్పవారు అనుకున్నటువంటి వారందరూ కూడా సృష్టి గురించి ఆలోచించలేకపోయారు. ఆ దేవుళ్ళు సృష్టి గురించి చెప్పలేకపోయాయి. వాళ్ళ ఆఖరికి మనుషులుగా మనల్ని ఏం చేశారంటే పంచభూతాలు అని చెప్పేసి వాటికి కూడా దనాలు పెట్టేయడం నేర్పించేశారు. కానీ వాటిని తయారు చేసిన వాడు ఎవరని కానీ, ఎవరు వల్ల తయారవుతాయని కానీ కనీసం వాళ్ళు ఆలోచించడానికి కూడా అవకాశం లేని భక్తి వాటిని మనం చెప్పకూడదు, ప్రశ్నించకూడదు, అడగకూడదు అనేటువంటి విషయాలలోనే నిలవబెట్టేశాయి. మూడవది ప్రత్యక్షపరచుకునుట, టు రివీల్ హిమ్సెల్ఫ్. గాడ్ అనేటువంటి యొక్క ప్రత్యక్షత ఏంటంటే టు రివీల్ హిమ్సెల్ఫ్, తనను తాను వచ్చి ప్రత్యక్షపరచుకునేవాడు, తను కలుసుకునేవాడు మనుషుల్ని, మనుషుల దగ్గరకు తన దూతలను పంపేవాడు, తన వాక్యాన్ని పంపించేవాడు, తన వర్తమానాన్ని పంపించేవాడు. అన్ని విషయాలలో కూడా ఆయన ప్రత్యక్షతను డైరెక్ట్గా మనుషులు అనుభవించడం ప్రారంభించాడు. మొదటిది మాట్లాడడం, రెండవది క్రియలు చేయుట, మూడు ప్రత్యక్షపరచుట, నాలుగు అద్భుతాలు చేయుట. ఊహించలేని కార్యాలు, అద్భుతాలు, ఊహించలేని కార్యాలను చేయటం దేవుడు ప్రారంభించాడు. ఈ ఎప్పుడైతే యెహోవా అనే నామమున ప్రత్యక్షపరచబడిన గొప్ప దేవుడు ఈ నాలుగు క్రియలు భూమి మీద చేయటం ప్రారంభించారో ప్రజలందరూ కూడా ఆయన వైపు చూడడం ప్రారంభించారు. ఎవరు ఈ దేవుడు? ఏంటి అంటే చెప్తున్నాడు అబ్రహాము, ఇదిగో నాతో మాట్లాడాడు, నా పక్షంగా దేవుడు ఇలా పనిచేస్తానన్నాడు, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళమన్నాడు, ఇట్లా తీసుకెళ్ళమన్నాడు, తీసుకెళ్ళదన్నాడు. అబ్రహాంతో కొంతమంది ఫాలో అయ్యారు. అప్పుడు అబ్రహాము దేవుడే వారికి దేవుడయ్యాడు, ఇస్సాకు దేవుడే వారికి దేవుడయ్యాడు, యాకోబు దేవుడే వారికి దేవుడయ్యాడు, దావీదు దేవుడే జనమునకు దేవుడయ్యాడు. ఎలాగా? ఎవరితోనైతే దేవుడు తనను తాను మాట్లాడాడో, క్రియలు చేశాడో, ప్రత్యక్షపరిచాడో, అద్భుతాలు చేశాడో, వారి దేవుడు ఉన్నవాడు అనువాడు అని ఆయనను యెహోవా అనే నామమున వెంబడించడం ప్రారంభమైంది. ఇది చరిత్రక విషయం. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి, ఏంటంటే చూడండి, ఈ దేవుడు క్రియలు చేయవాడు అద్భుతాలు చేయవాడు, మాట్లాడువాడు, మరి మిక్కిలి ప్రత్యక్షపరుచుకునేవాడు అని చెప్పుకున్నాం కదా. అందుకనే ఈ దేవుణ్ణి వెంబడించేవారు, యేసుక్రీస్తుని యెహోవాను వెంబడించేటువంటి వారు ఖచ్చితంగా వచ్చి ఏమంటారో తెలుసా, మీ దేవుడు మీకేమైనా చేశాడా, ఏమైనా మాట్లాడా, మీ దేవుడు ఏడ్ చేశాడు మీకు అని అడుగుతారు. వాళ్ళు అడుగుతారా, అడగరు. వెళ్తారా, వెళ్ళరా, వెళ్తారు. మొక్కుబడి ఇచ్చినా ఇవ్వకపోయినా చేసినా చేయకపోయినా ఎందుకు వచ్చిన గొడవలు అనేసి చెల్లించుకుంటారా లేదా, చెల్లించుకుంటారు. ఎప్పుడైనా దేవుడిని ప్రశ్నించిన మీరు చూసారా, సినిమా వాళ్ళు ప్రశ్నించారు అంతేగాని భక్తులు ఎవరు ప్రశ్నించరు, అది సినిమా కాబట్టి. నిజంగా ఎవడు ప్రశ్నించడు, కానీ క్రైస్తవుడు ప్రశ్నించుకుని ఉంటాడా, ప్రశ్నిస్తాడు. ఎందుకు, ఈ దేవుడు కార్యాలు చేసేవాడు కాబట్టి. ఎందుకు చేయలేదయ్యా, ఎందుకు చేస్తానన్నావయ్యా, అప్పుడు ఎందుకు చేయలేదు, ఆడికెందుకు చేస్తావు, వీడికెందుకు చేయలేదని చరిత్రక ఆధారాలతో మాట్లాడతాడు క్రైస్తవుడు. హైందవుడు కానీ ఇతరులు కానీ దేవునితో ఏ విషయాలను కూడా వారు మాట్లాడారు. నాకు ఒక ముస్లిం సహోదరుడు, ఆ ఫ్రెండ్ ఉన్నాడు నా క్లాస్మేట్, వాడితో అడిగాను, అరే ఒకసారి ప్రేయర్కి వెళ్దాం రా అంటే నన్ను నాతో చర్చకొచ్చాడు. చర్చకొచ్చిన తర్వాత నేను మోకరించి చేతులెత్తి వాడితో ప్రార్థన చేస్తూ నా సహోదరుడి కోసం కొద్దిసేపు విజ్ఞాపన చేశాను, ప్రభువా వీడికి రక్షణ దయచేవాడు నువ్వు ఒక్కడవే, నిన్ను నువ్వు ప్రత్యక్షపరుచుకుని వాడి జీవితంలో తన బలహీనతలోంచి పరిపూర్ణతలోనికి చీకట్లోంచి వెలుగులను తీసుకురా ప్రభు అని వాడి గురించి వాడి భవిష్యత్తు గురించి కొన్ని మాటలు, వాళ్ళ అమ్మగారు ఆరోగ్యం బాగోపోతే ఆవిడ కోసం ప్రార్థన చేశాను. వాళ్ళు లేచి ఏమన్నాడు తెలుసా, రే అలా చేయకూడదురా దేవుడికి అన్నాడు. ఏమ్రా అని అడిగితే, మేము నమాజ్ చేస్తాము, మేము నమాజ్ చేసేటప్పుడు దువా చేసేటప్పుడు దేవుడు ఏమయ్యున్నాడో దేవుని సంగతులు మాత్రమే చేస్తాం తప్ప ఇలాంటి రిక్వెస్ట్లు లిస్టులు పెట్టకూడదురా. సాయంత్రం ఒక టైం ఉంటుంది, ఆ టైంలో మాత్రమే ఆ ఒక్క వ్యక్తిని పేరు చెప్పి ఇదిగో వారి పరిస్థితి ఇది అని ఒక్కటే మాట్లాడాలి. దేవుడికి తెలియదేంట్రా, ఉత్తప్పుడు ఎప్పుడు మనం మాట్లాడకూడదురా అన్నాడు ఆయన. అదేంట్రా, ఆ ఒక్క నిమిషమేనా, ఉత్తప్పుడు మనం ఎప్పుడు మాట్లాడకూడదు, అది కూడా పిల్లలు అడగకూడదురో మళ్ళీ చెప్పాడు. మళ్ళీ మరి ఎవరు అడగాలరానంటే కుటుంబంలో నుంచి వచ్చినటువంటి అలాంటి బాధ కలిగినటువంటి స్త్రీలు అడగాలంట. మరి పురుషుడు ఏమి అడుగుతాడు అనంటే నమాజ్ చేసేయటమేరా, ఏం మాట్లాడటానికి లేదు, మనకు మంత్రం చెప్తారు కదా, ఆ మంత్రం మాత్రమే చెప్తూ మనం ఆ పని చేయటమే. దేవునితో మాట్లాడితే చచ్చిపోతాం, నువ్వు ఆయన మాట విన్నా మనకు చచ్చిపోతాం అన్నాడు. ప్రజలు అలాంటి ఆలోచన కలిగి ఉన్నారు. ప్రభువు మనతో ఏం చెప్తున్నాడు, నేను నీతో మాట్లాడేవాడును, నువ్వు వినగలవు, నీ మనస్సు గ్రహించగలదు, నీ శరీరం పులకరించగలదు, ఆయన తాకిడిని నువ్వు ఉనికిని చూడగలవు, అన్ని విషయాలను నువ్వు అనుభవించగలిగిన దేవుడు మనతో ఉంటే మనమేమో మాట్లాడడానికి బాధ్యకేస్తాం. మాట్లాడడం అంటే ఏంటి, ప్రార్థన చేయడం. ప్రార్థన చేయడం తప్ప మన ఇంట్లో ఏదైనా ఈజీయే. ప్రార్థన ఒకటే మనకి నడిపింపు లేదు, కష్టము, భారము, వేదన, ఇంకేమైనా చెప్పాలంటే ఇంకేటైనా ఈజీ, అది తప్ప దివారాత్రాలైన సరే గడపడం తప్ప ఏదైనా ఈజీయే కదా. కానీ ఈరోజు దేవుడు కార్యాలు చేయలేకపోయిన ప్రజలు అడుగుతున్నప్పటికీ కూడా మనం అర్థం చేసుకోవాలి, ఆయన యొక్క గొప్పతనం ఏంటంట, పరిశుద్ధతను బట్టి మహనీయుడు. ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటి, పరిశుద్ధ. నన్ను ఒక సహోదరుడు అడిగాడు, ఎందుకురా నువ్వు యేసుప్రభు నమ్ముకున్నావు అన్నాడు. అంటే నా పాపం పోద్ది అన్నాడు, నీకు గ్యారంటీ ఉందా అని అడిగాడు. నువ్వు గ్యారంటీల గురించి మాట్లాడాల్సి వస్తే చరిత్రక గ్యారంటీ ఉంది అని అంటే ఏంట్రా అన్నాడు. యేసు ప్రభుకు పూర్వము, అదే క్రీస్తుకు పూర్వము, క్రీస్తుకి తరువాత, ఈ రెండు ఉన్నాయి కదరా అంటే, ఓహో నీకు అది తెలిసిపోయిందా అన్నాడు. తర్వాత అడిగాడు, నిజంగా చెప్పరా నీవు నమ్ముతున్నావా అన్నాడు. నమ్ముతున్నాను, మనసు మారిపోయిందని ఇది అన్నాడు. ఏమడిగాడు, మనసు మారిందా అని అడిగినప్పుడు నేను ఒకసారి అడిగి, ఇంతకు మునుపు నీతో పాటు నిన్ను గుళ్ళమ్మట తిరిగినప్పుడు, గుండ్లు కొట్టించుకున్నప్పుడు, పూజలు నమస్కారాలు చేసినప్పుడు మనసుకి, ఇప్పుడు నా మనసుకి మాత్రం తేడా ఉంది, అది పూర్తిగా మారింది నేను చెప్పలేను కానీ, బట్ దర్ ఇస్ అ డిఫరెన్స్, నా మైండ్ మారింది అన్నా. అంటే అన్నాడు, రూపాంతరం చెందావా అన్నాడు. ఇదేంటి ఇడని క్రైస్తవుడు ప్రశ్న అడిగేస్తున్నాడు ఇడని. రూపాంతరం అంటే ఏంటి, ట్రాన్స్ఫర్మేషన్. యేసుక్రీస్తు వారు శిష్యులిద్దరిని తీసుకెళ్ళి ఆ కొండ మీద ఏమయ్యాడట, రూపాంతరం చెందినాడు. అక్కడ ఒక మఠం పదం రాసింది ఏంటంటే, ఏ చాకలి వాడు ఆ వస్త్రమును అంత చలువ చేయలేడు అనుంది. అంటే ప్రకాశవంతంగా ఆయన మారి ఆయన వెలుగును బట్టి. రూపాంతరం చెందావా అని అడిగాడు. అంటే నేను అన్నాను, రూపాంతరము చెందాను అని నేను చెప్పలేను కానీ ప్రయత్నం చేయటం మొదలుపెట్టాను. పూర్వపు వ్యక్తినైతే నేను కాదు, ఇప్పుడు నేను క్రీస్తులో నూతన సృష్టిని తెలుసు, కానీ కంప్లీట్ ఆ రిఫార్మ్డ్ బ్లెండెడ్ క్రైస్ట్ అనేది నాలోకి రాలేదు. కానీ ఒక్కొక్క అవయవాన్ని ఒక్కొక్క పార్ట్లో నుంచి లోపల ఉన్న అంతరంగాన్ని నేను శుభ్రం చేసుకుంటూ వస్తున్నాను అంటే ఆయన అన్నాడు, ఏ రోజు నువ్వు యేసుని అంగీకరించావో ఆ రోజే నీ మనస్సు మారిపోతేనే, నీలో రూపాంతరము అనే ఆలోచన వస్తేనే నువ్వు క్రైస్తవుడు అవుతావు. లేకపోతే ఎన్ని సంవత్సరాలైనా నువ్వు క్రైస్తవ్యంలో నడుస్తావు తప్ప క్రైస్తవుడు కాలేవు అని చెప్పాడు. ఈజ్ మై కొలీగ్, జస్ట్ ఆఫ్ ఏ హిందూ బ్యాండ్. వాడిని అడిగాను, నువ్వు బైబిల్ చదువుతావా అని అడిగాను. ఎస్ ఐ డూ అన్నాడు. మరి నువ్వు ఎందుకు ఫాలో అవ్వు అని అడిగాను. బైబిల్ చదవటం ద్వారా మనం ఏం చేయకూడదో తెలుసుదిరా, కానీ కొన్ని సమయాలలో మనం వాటిని చేయలేం కాబట్టి మేము దాన్ని ఫాలో అవ్వను అన్నాడు. ఇప్పుడు మనం ఫాలో అవ్వడానిక చేయలేం కాబట్టి, చేయగలం కాబట్టి వాటిని నమ్మడానిక? దేవుని వాక్యాన్ని కూడా మనం కొన్నిసార్లు అలాంటి సందర్భంలోనే పనులు చేస్తుంటాం. వాటిని మనం మార్చుకోవాలి పిల్లరా. ఏంట్రా గొప్పతనం అని అడిగితే నేను అడిగి ఒకే ఒక మాట చెప్పగలిగిన ఏంటంటే, గాడ్ ఈజ్ అ హోలీ గాడ్, ఆయన పరిశుద్ధుడైన దేవుడు అని. వాడు ఒక రెండు నిమిషాలు తడుముకొని పరిశుద్ధత అంటే అని అడిగాడు. పరిశుద్ధత అంటే మీరు కూడా ప్రశ్నించుకోండి. పరిశుద్ధత అంటే పాపముతో జోలి లేనివాడు, పాప సంబంధమైన లక్షణము కూడా ఆయనలో వెతికితే దొరకనివాడు, బలహీనత లేనివాడు, స్వనీతి లేనివాడు, పక్షపాతం లేనివాడు, సంకుచితత్వం లేనివాడు. పరిశుద్ధుడు అనే మాటకి అన్నీ కలిసి ఉన్నాయి. వీటిలో ఏ చెడుని కానీ, ఏది తప్పని కానీ, ఇది పాపమని కానీ, ఈ లక్షణం మంచిది కాదని కానీ మనం చూడడానికి కానీ మాట్లాడడానికి కానీ అక్కడ అవకాశం లేని ఆ సంపూర్ణత దేవునిలో ఉంది. ఆ తర్వాత ఇంకోటి ఆడు అడిగాడు, పరిశుద్ధుడు అన్నావు చాలా బాగానే ఉంది, ఇంకేమైనా చెప్తావా అన్నాడు. ఆయన పరిపూర్ణుడు అన్న. పరిపూర్ణుడు అని అంటే అని అడిగాడు. పరిపూర్ణుడు అంటే ఆయనలోకి మరే ఇదొక్కటి ఉంటే ఇతను సూపర్ రా అనడానికి లేదంటే ఉదాహరణ చెప్పన్నాడు. నేను చెప్తే విమర్శించానంటావు, నేను ఆ మాటలు చెప్పను, కానీ నీకు తెలుసు ఏ దైవత్వంలోనూ సంపూర్ణత లేక పరిపూర్ణత లేదు, క్రీస్తులో తప్ప. క్రీస్తు సంపూర్ణుడు అని. ఆ తర్వాత అడన్నాడు, అరే నువ్వు బైబిల్ బాగా వంట పట్టించేసుకున్నావురా, నిన్ను ఏమడిగినా నువ్వు ఏదో ఒకటి సమాధానం చెప్పేస్తున్నా, కానీ నేను మళ్ళీ చదివి ఆ డౌట్లు పట్టుకుని వస్తాను అన్నాడు. ఇంతవరకు రాలా. కారణం ఏంటి? దేవుడు వాడిని పట్టుకున్నాడు. ఏరా నువ్వు నా గురించి ప్రశ్నిస్తున్నావు, నా గురించి నీకు తెలుసుకోవాలనుకుంటే నేను నన్ను అడిగితే నేను కనపడనా, నేను వినపడనా, నేను కలుసుకోనా అన్నట్టున్నాడు. వాడు కలుసుకున్నాడు. రీసెంట్గా ఫోన్ చేశాడు, చెప్తున్నాడు నేను కూడా బాప్తిజం తీసుకున్నాను, బెంగళూరులో పలానా చర్చికి వెళ్తున్నాను అన్నాడు. దట్స్ గుడ్. నిన్ను ప్రశ్నించేవాడు, నిన్ను శోధించేవాడు నీ పరిశుద్ధత అనే దేవుని యొక్క అలంకారమైన సంపూర్ణతను చూడగలిగితే వాడు ఖచ్చితంగా హృదయంలో క్రీస్తుని అంగీకరిస్తాడు. దేవుడు ఎందుకు మహనీయుడు అంటే ఆయన పరిశుద్ధుడు. స్వచ్ఛత అనే పదం మనం వెతికితే ఆయనలో ఉంది ఆ స్వచ్ఛత. ఆయనలో పంచ లక్షణాలు మూడు చెప్తాను. మొట్టమొదటిది స్వచ్ఛత, స్వచ్ఛమైన. ఈ లోకంలో మీరు దేన్నైనా స్వచ్ఛమైనదని చెప్పగలరా? చెప్పగలరా? చెప్పలేం కదా. కానీ నిన్నటి దినము కొన్ని రూల్స్, కొన్ని పుస్తకాల్లో వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే, అమ్మగారు తినేటువంటి తిండిని బట్టి తల్లి పాలు కూడా కలుషితమవుతున్నాయంట. తినే తిండిని బట్టి, తాగుతున్న నీటిని బట్టి, జీవిస్తున్న జీవిత విధానం బట్టి ఆ స్వచ్ఛత అనేది మిస్ అవుతుంది పిల్లలలో. ఆ లెడ్ సంబంధమైన, మెర్క్యూరీ సంబంధమైనటువంటి చిన్నపాటి లక్షణాలు ఆ తల్లి ఆ పాలలో నుంచి కూడా వస్తున్నాయి. మీరు తాగుతున్నవి తింటున్నవి జాగ్రత్త అని చెప్తున్నారు. ఇప్పటి వరకు స్వచ్ఛత అంటే అమ్మ పాలే, కానీ అమ్మ ప్రేమ స్వచ్ఛత అని చెప్తాం. నిజమే. కానీ అన్ని స్వచ్ఛతల కన్నా దేవుని ప్రేమ సంపూర్ణమైన స్వచ్ఛత. రెండోది స్పష్టత కలిగిన వాడు దేవుడు. ఇస్ ఎ క్లియర్ క్రిస్టల్ గాడ్, క్లారిటీ ఉన్నవాడు. స్పష్టత, ఎంత స్పష్టత అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఎన్ని కోట్ల జనం ఉన్నారో ఒకసారి ఆలోచించండి. అన్ని కోట్ల జనమునకు కావలసిన అవసరతలను తీరుస్తున్నాడా లేదా? నీకు నువ్వు తినే బిర్యానీ వాడు తినకపోవచ్చు, కానీ వాడికి ఆహారం విషయంలో ధ్యాస కలిగి ఉన్నాడా లేదా? వాడు దేవుడిని నమ్మినా నమ్మకపోయినా సృష్టించాడు కాబట్టి, పుట్టాడు కాబట్టి వాడు అవసరం తీరుస్తున్నాడా లేదా? వాడు మంచి చేస్తున్నాడా చెడు చేస్తున్నాడా అనేది వాడి విజ్ఞత బుద్ధికి సంబంధించిన విషయం. కానీ దేవుని సంబంధమైన విషయం అయితే కోటాను కోట్ల ప్రపంచంలో ప్రజలుండగా ఆ ప్రజలందరినీ, అందరి విష్టిని, అందరి దృష్టిని, అందరి ఆలోచనలను, అందరి మాటల్ని ఆయన ఎంత స్పష్టంగా చూస్తున్నాడో చూడండి ఒకసారి. నేను చిన్నప్పుడు గ్రద్ద గురించి చదివినప్పుడు ఆకాశంలోనట గ్రద్ద ఎగురుతూ భూమి మీద దాని ఎర్రని చూస్తుందంట. మా టీచర్ గారు మాకు అతిశయంగా పాఠం ఎలా చెప్పారంటే, గుండు సూది కింద పడేస్తే గద్ద అక్కడ ఎగురు నుంచి ఎగురుతుంటే అక్కడి నుంచి గుండు సూదని చూడగలదు అని మా టీచర్ గారు చెప్పారు. నాకు ఇప్పటికీ అది బాగా గుర్తుండిపోయింది. ఆవిడ అనిపించింది గ్రద్దలాగా ఎప్పుడైనా ఎగరాలి అని. విమానంలో నుంచి వెళుతున్నటువంటి వ్యక్తి గ్రద్దలాగా వెళుతుంటే ఆ ప్రదేశంలో నుంచి రాడార్ టెక్నాలజీలో భూమి మీద ఏం జరుగుతుందో మనిషి చూస్తాడా లేదా? హైదరాబాద్లో ఫ్లైట్ ఎక్కగానే ఆ పైలట్ చెప్తాడు, నౌ ద టైమ్ ఇస్ దిస్, విశాఖపట్నంలో వెదర్ ఇంతుంది, టెంపరేచర్ ఇంతుంది, విండ్ ఫ్లో ఇంతుంది, హ్యూమిడిటీ ఇంతుంది, ఇన్ని గంటలకు మనం అక్కడ దిగుతాం. ఎక్కడ హైదరాబాద్లో కూర్చొని విశాఖపట్నం గురించి చెప్పేస్తున్నాడు. ప్రపంచంలో ఉన్న ప్రతి క్లాక్ విషయం కూడా మనుషులు చూడగలుగుతున్నారు. గ్రద్ద అక్కడ నుంచి చూస్తుందని ఆయన చెప్తున్నాడు. ఏమండి, ఆకాశంలో ఉన్నటువంటి ఒక చిన్న పక్షి భూమి మీద ఒక చిన్న వస్తువుని చూస్తుందంటే, ప్రయాణం చేస్తూ గాలిలో కొన్ని నాటికల్స్ మైళ్ళు పైన ఎక్కడో ఉంటున్నటువంటి ఫీట్ మధ్యలో ఉండే వ్యక్తి ఈ విషయాన్ని చెప్తున్నప్పుడు, దేవాతి దేవుడు భూమి మీద కనపడుతున్న ప్రతి మనిషిని చూడగలడా లేడా? ప్రతి మనిషిని చూస్తున్నాడా లేదా? నువ్వు అనగచ్చు, నువ్వు సొనగచ్చు, ఎక్కడ దేవుడు, ఏమన్నాడులే, ఎప్పుడొచ్చాడులే, ఎప్పుడొస్తాడులే. లేదు లేదు, ప్రతి వాణిని ఆయన కనుదృష్టి చూస్తుందంట, ప్రత్యక్షంగా చూస్తున్నాడు. ఆయన స్పష్టత కలిగిన దేవుడు. నీ కుటుంబం గురించి, నీ ఫింగర్ ప్రింట్స్ గురించి, నీ హెయిర్ కట్ గురించి, నీ బాడీలో ఉండే పార్ట్ల గురించి, ప్రతీదీ ప్రపంచంలో నువ్వు ఇంకొకడెవడికి కవల పిల్లలుగా, ముగ్గురుగా, లేకపోతే నలుగురు పుట్టినా, ఐదుగురు పుట్టినా, ఒకే కాలంలో 9 మంది పుట్టినా, అందరి ఫీచర్స్ డెఫినెట్గా పెట్టాడు. ఎంత జ్ఞానం కలిగిన దేవుడు అండి, ఎంత ఐరిష్. ఒక కన్ను లోపల ఉన్న ఒక చిన్న పొరని ఎంత డిఫరెంట్గా డిజైన్ చేశాడు చూడండి. ఎవరికి మ్యాచ్ అవ్వదు, నువ్వేమన్నా మిస్మ్యాచ్ చేసి ఏమైనా పెట్టుకెళ్దామంటే అది కనపడదు. ఎంత పర్ఫెక్ట్ డిజైన్ ఆఫ్ గాడ్, స్పష్టత కలిగిన దేవుడు. మూడవది, ఆయన సమానత్వం కలిగిన దేవుడు. ఇట్స్ ఎ గాడ్ ఆఫ్ ఈక్వాలిటీ. అన్ని విషయాల్లో సమానత్వం. ఎంత సమానత్వం అంటే, ఆయన దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు సీనియర్వని కానీ, నువ్వు కొంచెం క్యాస్ట్లో పెద్దోడువని కానీ, నీది లోవర్ క్యాస్ట్ అని కానీ ఆయనకున్నాయా? లేవు. కంప్లీట్ ఈక్వాలిటీ. ఎవడొచ్చినా స్త్రీ అనే భేదం లేదు, పురుషుడు అనే భేదం లేదు, పిల్లలనే భేదం లేదు. బైబిల్లో అన్ని జెండర్స్ గురించి రాయబడి ఉంది, ఎవరిని విడిచిపెట్టలేదు. ఏది, థర్డ్ జెండర్ గురించి కూడా రాయబడింది. అన్ని విషయాలలో ఆయన జ్ఞానం కలిగి ముందుగానే ఆలోచించాడు. అన్ని రోజుల గురించి ఆలోచిస్తూ స్పష్టతతో, సమానత్వంతో అన్ని విషయాల్లో ఉన్నాడు. యెషయా గ్రంథం 40:25 ఆయన మన గురించి చెప్పిన ప్రత్యక్షతను చూడండి. ఐజయా 40:25 40:25 నీవు ఇతనితో సమానుడు అని మీరు నన్ను ఎవరికి సాటి చేయుదురు అని పరిశుద్ధుడు అడుచున్నాడు. ఏమడుతున్నాడు ఆయన? నువ్వు ఎవరితో సాటి చేయుదువు? ఎవరితో సాటి చేయుదువు అంటే ఏంటి అసలు? ఆయన ఎవరితోనైనా ఆయన్ని మిక్స్ చేయగలరా? ఆయనకు పలానావన్నీ కలిపి పెట్టగలరా? అసలు అవకాశమే లేదు. ఏ పరిస్థితుల్లోనూ దగ్గరికి ఆయన పక్కన ఎవరిని కూర్చోబెట్టడానికి కానీ, ఎవరిని ఆయనతో పాటు నిలబెట్టడానికి కానీ, ఎవరు ఈయనకు పర్వాలేదు ఈక్వల్ అని కానీ అసలు చెప్పడానికి అవకాశం లేని పరిశుద్ధుడంట. అంటే ఈ మాట చాలు. నిజంగా ప్రపంచంలో ఉన్నటువంటి ఏ పరిస్థితుల్లోనైనా దేనికైనా మచ్చడాగు కల్మషం కలిగే ఉంటుంది, కానీ ఈయనలో మాత్రం ఏమైనా మచ్చ కానీ ఏ తప్పు లేని ఆయనతో సమానంగా సాటిగా ఎవరిని కూడా మీరు చెయ్యలేరు. కాబట్టి చాలాసార్లు వాళ్ళు చేసినటువంటి పరిస్థితి ఏంటంటే, మీరు చూసారా ఐగుప్తు వారు ఏ పనులైతే చేశారో, ఐగుప్తు శకునుగాండ్రు, ఈజిప్టులో నుంచి అదే మోషే ఏమైతే చేశాడో, ఈ ఐగుప్తులో వచ్చిన శకునుగాండ్రు కూడా అవే పని చేశారు. కానీ వాళ్ళు వీరు చేయలేని పని ఒకటి ఏంటంటే, ద హోలీనెస్, ఆ సంపూర్ణమైన పరిశుద్ధతను మోషే దగ్గర చూడగలిగారు, వాళ్ళు చేయలేకపోయారు. మొదటిది. సో ఆయన ఆ పరిశుద్ధమైన ఆ లక్షణాన్ని మీరు చూసినట్లయితే పిల్లరా, భక్తి అనేది పవిత్రమైనది, నిష్ఠ కలిగి చేయాలి అని మాత్రమే వారు చెప్పారు. పరిశుద్ధంగా ఉండాలి అనే విషయం చెప్పలేదు. కానీ యేసుక్రీస్తు వారు లేక ప్రభు, నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధంగా ఉండాలి అని ఖచ్చితంగా చెప్పినటువంటి మాట. ఎందుకొరకు దేవుడు ఆ విషయాన్ని చేశాడో చూడండి. 1 సమూయేలు 2:2 యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడునూ లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడునూ లే. అంటే నేను ఇందాక చెప్పానే, బబులోన్ నుంచి, మరి ఆ ఈజిప్ట్ నుంచి, ఆ ప్రదేశ్ గ్రీస్ నుంచి, అలాంటి దేశాల నుంచి వచ్చిన వాళ్ళందరు నేను అందరూ దేవుళ్ళని ఆరాధిస్తూ ఉన్నప్పుడు, ఆ కాలంలో చెక్ చేస్తే పరిశుద్ధుడైన వాడు ఎవడైనా ఉన్నాడా అని చెక్ చేస్తే ఎవడూ లేడని యేసుని లేక యెహోవాను ఆరాధించేవారు నిర్ణయం తీసుకున్నారు. అలాంటి వాడు ఎవ్వరూ కనపడలేదు. మీరు చూసారా అలాంటి దేవుళ్ళు అనబడిన వారు కాలంలో ఏమయ్యారు? కాలవర్పులో కలిసిపోయారు. కానీ యేసు మాత్రం చిరకాలము నిలిచి ఉన్నాడు. అప్పటి నుంచి చరిత్ర ప్రారంభమైన ఆదాము కాలం నుంచి, నోవహు కాలం నుంచి, నేటి కాలం వరకు కూడా ప్రపంచంలో యూదుల యొక్క చరిత్ర నడుస్తూనే వచ్చింది. దేవుని సంగతులు మాట్లాడుకుంటూనే ఉన్నాం. మధ్యలో డార్క్ పీరియడ్, కొంతకాలము దాన్ని ఆపివేయడం జరిగినప్పటికీ తిరిగి రూపాంతరం చెంది, అది తిరిగి మొగ్గ తొడిగి, తిరిగి ఆ విత్తనాలు మొలిచి ప్రవేశించి ఖచ్చితంగా ఏమైంది, మళ్ళీ ఇజ్రాయెల్ జనాన్ని తిరిగి పునరుద్ధరించడం జరిగింది. ఆ కొద్ది పీరియడ్ పాటు, కొద్ది సమయం దాన్ని తొక్కేద్దాం, దాన్ని ఆపేద్దామని దేవతలు ప్రయత్నం చేయగలిగిన, దేవుళ్ళు అనబడి వారు పూజలు అందుకోదగిన, మళ్ళీ తిరిగి క్రీస్తు అనే బండ కింద అందరూ నలిగిపోయారు. ఎవరు కూడా నిలబడలేదు. కాబట్టి ఆయనతో ఏ విషయాలలో కూడా ఆయన పరిశుద్ధ దేవుడు ఒక్కడును లేడు, ఆయన తప్ప ఎవరు కూడా ఉండరు. మరి ఇలాంటి లక్షణాలు కలిగినటువంటి గొప్ప దేవుడిని ఈరోజు మనం ఆరాధిస్తున్నాం. రెండో విషయాన్ని చెప్తున్నాను, స్తుతి కీర్తనలను బట్టి ఆయన ఎవరట? పూజ్యుడు. ఎలాంటి విషయాలను బట్టి పూజ్యుడు? స్తుతించడం, కీర్తించడాన్ని బట్టి. మొదటి దిన వృత్తాంతాలు 16:16-25. మొదటి దిన వృత్తాంతాలు గ్రంథం 16:30-25. ఫస్ట్ క్రానికల్స్ 16. యెహోవా మహాఘనత వహించినవాడు, ఆయన బహుగా స్తుతి నొందదగినవాడు, సమస్త దేవతల కంటే ఆయన పూజ్యుడు. 26 ఉంటుంది, జనముల దేవతలను ఒట్టి విగ్రహములే. యెహోవా ఆకాశ వైశాల్యమును సృజించినవాడు. ఎందుకు రెండు విషయాలను ఖచ్చితంగా చెప్తున్నాడు తెలుసా? ఆ పై వచనంలో ఉంది, ఆయన మహాఘనత దేనికి వహించాడనంటే ఆయన అన్ని పరిస్థితుల్లో కూడా బహుగా స్తుతి పొందదగినవాడు. ఆయన ఒక్కడే స్తుతి పొందదగినవాడు. ఆయన ఎంతైనా స్తుతించదగినవాడు, ఎల్లకాలము స్తుతించదగిన నామం కలిగిన, అధికారము కలిగినవాడు. ఆయన అన్ని విషయాలలో సమస్త దేవతల కంటే కూడా ఆయన పూజ్యుడు అని చెప్పబడుతుంది. ఇందాక నేను చెప్పాను, వారు తప్పు చేసినా, వారు పాపం చేసినా, వారు చేసిన దానికి వరకు లీలలని పేర్లు పెట్టినా, అది వారికి నీతిగా ఎంచబడినా, వారు ఏ పనులు చేసినప్పటికీ కూడా మనం అర్థం చేసుకోవాలి, వాళ్ళు భక్తిని పవిత్రంగా చేయమని చెప్పలేదు, నిష్టగా చేయమని చెప్పారు, కఠినంగా చేసుకోమని చెప్పారు. కానీ దేవుడు పరిశుద్ధంగా ఉండి నా దగ్గరికి రమ్మన్నాడు. ఈ దేవుని గురించి మాట్లాడేటప్పుడు మీరు చూస్తే, ఆయన సన్నిధిలోనికి వచ్చేటప్పుడు కాళ్ళు కడుక్కోవడం దగ్గర నుంచి వేసుకునే బట్టల వరకు, పొద్దున్న వేసుకున్న రాత్రి వేసుకోకూడదు, ఆయన సన్నిధిలోకి వచ్చేటంత కఠినమైన నిర్ణయాన్ని పెట్టి ఆయన సన్నిధికి రమ్మన్నాడు. ఎందుకంటే దట్స్ ఆఫ్ హోలీనెస్, సంపూర్ణమైన పరిస్థితి. అలాంటి వ్యక్తి సమస్త దేవతల కంటే పూజ్యుడై ఆయన ఘనత వహించి ఆయన బహుగా స్తుతి పొందదగినవాడు. ప్రకటన గ్రంథంలో మనం చదువుతాం 4:8 రెవల్యూషన్ చాప్టర్ 4:8 ప్రకటన 4:8. ఆ నాలుగు జీవులు ఏం చేశాయి చూడండి, అక్కడ అరేసి రెక్కలు ఉన్నాయి, లోపట కన్నులతో నిండి ఉన్నవి, అవి భూత వర్తమాన కాలములోను వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబవళ్ళు చెప్పొచ్చు. చూడండి, ఎప్పుడెప్పుడు దేవుడు ఎప్పుడెప్పుడు ఉంటాడట? భూతకాలము, వర్తమాన కాలము, రాబోతున్న భవిష్యత్ కాలం, ఆల్ ద టర్మ్ దేవుడు స్తుతిని పొందటానికి ఆయన అర్హత కలిగిన వాడు. అన్ని సమయాలలో ఆయన స్తుతించదగిన వాడని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. అందుకే ఆయన 20:21 Deuteronomy 10:21 Deuteronomy 10:21 ఆయనే నీ ఆయనే నీకు కీర్తనీయుడు, ఆయనే నీకు కీర్తనీయుడు. ఆయన నువ్వేం చేయాలి? నువ్వు కీర్తించాలంటే, నువ్వు పాట పాడాలంటే, నువ్వు ఏదింటే చేయాలంటే ఆయననే కీర్తించాలి. దేవుణ్ణి, దేవుని కార్యాలను, దేవుని గంభీరతను, దేవుని యొక్క సంపూర్ణతను, దేవుని యొక్క ప్రసన్నతను, దేవుని యొక్క కార్యాలను, దేవుడు చేసిన ప్రతి కార్యాన్ని మనం ఏం చేయాలంట? కీర్తించాలి, ఆయన ఘనపరచాలి. ప్రతి సందర్భంలో కూడా మనం ఆయనతో మనం చేసే సందర్భం, ఆయన ఎంత గొప్పవాడో ఆయన గురించి కీర్తించుకోమని చెప్తున్నాడు. అందుకే జరిగిన ప్రతి కార్యాన్ని మీరు చూసినప్పుడు, ఆది కాండం నుంచి వాళ్ళు ప్రయాణం చేస్తూ ప్రారంభించిన నిర్గమంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కడ ఆగితే అక్కడ ఏం చేసేవారు? దేవుని చేసిన ఒక కీర్తన పాడి వాళ్ళు దేవుని గణపరుస్తూ ఉండేవారు. అంటే కీర్తనలు కట్టడం, కీర్తనలు పాడటం అనేది ప్రతిసారి కూడా చేసేటువంటి ఒక ఆశ్చర్యకరమైనటువంటి కార్యం. అంత గొప్ప కార్యాన్ని దేవుని స్తుతించడానికి వాళ్ళు వాడుకున్నారు. రెండో దిన వృత్తాంతాల గ్రంథము 29 ఆయన ఎంతైనా స్తుతి పొందదగిన వాడు. కాబట్టి మనం ప్రతిసారి దేవునితో మన స్తుతి విశ్వాసాలను పెంచుకుంటూ అభివృద్ధి పొందాలి. 29:30 దావీదును దీర్ఘదర్శియగు ఆసాపును రచించిన శ్లోకములు ఎత్తి యెహోవాను స్తుతించుడని రాజైన హిజ్కియాయును అధిపతులను లేవీయులను ఆజ్ఞాపించగా వారు సంతోషంతో స్తోత్రములు పాడి ఆయన ఆరాధించినప్పుడు ఏం చేయాలంట? తల వంచి ఆరాధించారట. కొన్నిసార్లు కొన్ని పనులు చేసి ఏంట్రా తల పైకి లెగుస్తుంది దించా అంట. అంటే ఏంటంటే గౌరవ సూచకంగా మర్యాదగా ఆయన్ను ఒప్పుకుంటూ సార్ మీరే గొప్పవారని. తల మనిషికి పొగరును సూచిస్తుంది, గొప్పతనాన్ని సూచిస్తుంది, విలువను సూచిస్తుంది. దాన్ని దించి నేను నిన్ను మహింపరుస్తున్నానని చెప్పడం. ఆయనకు కీర్తనలు పాడండి అనేది ఇది రాజశాసనం, ఆజ్ఞాపించబడింది, మీరు వెళ్ళి పాడండి కొత్త కీర్తనలు అని చెప్పి. కాబట్టి ప్రతి సందర్భంలో మనం దేవునికి పాటలు పాడటం, దేవునితో ఆ క్రైస్తవ సాహిత్యంలో బాగా దగ్గరగా ఉండేటువంటి పాట స్తుతి కీర్తనలు బట్టి ఆయన పూజించదగినవాడు. మరి 33:3 చూద్దాం. కీర్తనలు 33:3 33:3 ఆయన గూర్చి నూతన కీర్తన. ఆయన ఏం చేయాలండి? ఇప్పుడు ఇందాక మా పాప వచ్చి అడిగింది, అన్నయ్య ప్రతి ఆదివారం అదే పాట అని. అవును, మనం పుస్తకాలు చూడకుండా పాడేంత వరకు నెలంతా 4 పాటలే పాడుతున్నాం, అయినా మళ్ళీ పాట అంటే పుస్తకం దగ్గరికి వెళ్ళిపోతుంది చేతులు కళ్ళు. ఆయన కొత్త కీర్తనలు ఎప్పుడు పాడతాం? ఎప్పుడు పాడతాం? కొత్త కొత్త పాటలు ఎప్పుడు పాడతాం? కొత్త కొత్త మాటలు ఎప్పుడు పాడతాం? కూర్చో. ప్రతిసారి దేవునికి క్రొత్తగా ఆ పాట పాడడం అనే అనుభవంలోకి మనం అందరం కూడా రావాలి. కానీ మీకు తెలుసు, మీ హృదయాలలో కొన్ని రాగాలు ఉంటాయి, ఆ పాటలు పదాలు ఉంటాయి. ఆయన చేసిన ఉపకారాలకు మీరు మౌనంగా ఎలా ఉండగలరు? స్తుతించకుండా ఎలా కామంగా ఉంటారు? అయితే కొన్ని పాటలు ముందుగానే భక్తులు రాశారు కాబట్టి వాటిని ఫాలో అవుతాం. సో ఇప్పుడు దేవుడు ఒక మంచి ఆప్షన్ పెట్టాడు. ఏంటంటే మీరు కూడా పాటలు పాడడం ద్వారా దేవుని మహింపరచుకోవడానికి కొత్త ఆప్షన్ ఉంది. మరో కొన్ని కొత్త కీర్తనలు మీరు రాయొచ్చు. కాబట్టి క్రొత్త కీర్తన పాడటానికి ప్రతిసారి సిద్ధపడండి. చూడండి 30:4 కూడా అంటాడు, యెహోవా భక్తులారా ఆయనను కీర్తించుడి, ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థమైన నామమును బట్టి ఆయనను స్తుతించుడి. జ్ఞాపకార్థమైన ఆయన నామాన్ని, ఆయన పేరులో ఉన్న గొప్పతనాన్ని బట్టి మనం ఆయన ఏం చేయాలంట? స్తుతించాలి. స్తుతి కీర్తనలను బట్టి ఆయన పూజనీయుడు. నీవు ఎంత చక్కగా స్తుతిస్తే అంత గొప్ప మహిమ దేవునికి వెళ్తుంది. ఎంత ఘనపరుస్తావో ఆయన్ను ఎంత గొప్పగా ఆ హృదయాంతరంగాలలో నుంచి రాగాలతో, తాళములతో, వాద్యాలతో, సంగీతములతో మీరు ఎలా చేస్తారో అన్ని గొప్ప విషయాలని. చూడండి 91 కీర్తన గమ్మత్తుంది. 95 కీర్తన Psalm 95. ఈ కీర్తన అంతట్లో భలే ప్రత్యక్షమైన విషయాలు 11 విషయాలు ఉంటాయి. మొదటి విషయం చూస్తున్నాను, రండి యెహోవాను గూర్చి ఉత్సాహగాని చేయదాం, మన రక్షణ దుర్గమును బట్టి. మీరు చూడండి ఈ కీర్తనలన్నీ, ఈ కీర్తన అంతా మీరు చదువుతూ ఉంటే ఆయన ఏంటి, ఆయన చేసినదేంటి, ఆయన గొప్పతనం ఏంటి, ఆయన దేనిలో ప్రత్యక్షత, ఆ విషయాలు మాట్లాడుకుంటూ వస్తాడు. మొట్టమొదటిది ఉత్సాహ ధ్వని ఏంటదా, 2 సంతోషగానము, 3 కృతజ్ఞతాస్తుతులు, 4 కీర్తనలు. తర్వాత ఇంకా కిందకి రండి. ఈ 4 విషయాలతో పాటు ఆయన చేసిన క్రియలను చూసుకురండి ఒకసారి, ఏమేమి ఉన్నాయో. దేవతల యెహోవా మహాదేవుడు 3, తర్వాత దేవతలందరికన్నా పైన మహత్యము గల రాజు, తర్వాత భూమి అగాధ స్థలములు ఆయన చేతిలో ఉన్నాయి, తర్వాత పర్వతాలు, సముద్రాలు, భూమి ఆయన మన దేవుడు. ప్రజల గురించి మాట్లాడుతున్నాడు, ప్రజలను మేపుట మేము గొర్రెలము, రండి ఆయనకి ఏం చేద్దాం, నమస్కారం చేసి సాగిలపడదాం. తర్వాత మోకరించి ఆయన మాట అంగీకరిస్తే మనకమే కట్. ఎవరో చేశారు ఒక తప్పుడు పని, ఆ తప్పుడు పని చేసినట్లు మీరు చేసుకోకండి. అలాగ మేము ఎక్కడైనా మా హృదయంలో కట్టిన ముందేమో దానిని తీసేసుకోండి. చాలామంది మీ ఈ కీర్తనలో అతను ఎంత సంతోషంగా ఆ విషయాలు చెప్తున్నాడో ఆ విషయాలన్నింటినీ గుర్తించి దేవుని కీర్తించడం. మీకు బాగా ఎవరికైనా కష్టం కలిగితే ఏం చేయాలంట, పాడుకోండి అంతే. అంతేగాని మీకు బాగా ఎంత ఎక్కువ బాధ అయితే అంత ఎక్కువ పాటలు, అంత ఎక్కువ ప్రార్థన, శ్రమ కలిగితే ప్రార్థన, దుఃఖం కలిగితే పాటలు, స్తుతి, ఎక్కువ సమయం వాటిని స్తుతించండి. ఒక భక్తుడు అంటాడు, దేవుణ్ణి గనక స్తుతించడం ప్రారంభిస్తే చెరసాలలు తెగిపోతాయి, సమస్యలు పోతాయి. సో మీరు ఎక్కువ కాలం దేవుని స్తుతిస్తూ ఉండగా స్తుతులలో ఉన్న శక్తి ఆ ప్రదేశ పరిస్థితులన్నిటినీ కూడా విడిపించి సంపూర్ణతలోని తీసుకుపోతుందని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ఆ స్తుతించుట ద్వారా దేవుడు పూజించదగిన వాడని మీరు చేయండి. ఒక ఆయన చెప్పాడు, పాస్టర్ గారు మీరు మన చర్చిలో స్తుతి ఆరాధన ఒక రోజంతా పెడతారా అన్నాడు. ఏమంటే మా ఇంట్లో సమస్యలు ఎక్కువైపోయినాయండి అన్నాడు. మీ ఇంట్లో సమస్యలకి నేను స్తుతి ఆరాధన చేయడానికి సంబంధం ఏంటి అని అడిగితే, సంఘమంతా స్తుతి ఆరాధన చేస్తే మేము కూడా వచ్చామనుకోండి, మా ఇంట్లో ప్రాబ్లం సాల్వ్ అయిపోతాయి. రే, నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోవడానికి స్తుతి ఆరాధనకు రాకూడదు. నీ ప్రాబ్లమ్స్కి సంబంధం లేదు, దేవుడిని స్తుతించడానికి నువ్వు దేవుని దగ్గరికి రావాలి. ఈరోజు క్రైస్తవ్యం ఏమైంది, శ్రమలు తగ్గించుకోవడానికి, బాధలు తీర్చుకోవడానికి, ఆశీర్వాదాలు తెచ్చుకోవడానికి, ఏదో లాభాపేక్ష సంపాదించుకోవడానికి, అప్పులు జబ్బులు నొప్పులు తప్పులు వీటి కోసమే వస్తున్నారు దేవుడి దగ్గరికి. కానీ దేవుడు ఏమై ఉన్నాడో రండి, ఆయన గొప్పతనాన్ని స్తుతించడానికి రావాలి. అది ముఖ్యమైన విషయం. మూడో విషయం చెప్తున్నాడు ఆయన, అద్భుతాలు చేయవాడు. ఏం చేస్తాడంటే ఆయన, ఏంటి అద్భుతాలు ఏంటి అని నేను బైబిల్ చదువుతుంటే నాకు బైబిల్లో కొన్ని ఆశ్చర్యకరమైన సంగతులు అర్థమైనాయి. మీకు కొన్ని విషయాలు చెప్తాను, ఎక్కువ చెప్పను. ఒకటి గమనించండి, బైబిల్లో నాలుగు విషయాలు రాయబడ్డాయి. మొట్టమొదటిది సైన్స్, అంటే సూచక క్రియలు. నీటిని ద్రాక్షరసంగా చేసినప్పుడు ఏం చేశాడు ఆయన, అది సూచక క్రియ అన్నాడు. అలాగే అద్భుతాలు, వండర్స్ అనేవి ఉన్నాయి, చాలా అద్భుతాలు జరిగినాయి. మూడవది మహత్కార్యాలు, మైటీ వర్క్స్. నాలుగవది ఆశ్చర్యకార్యాలు అంటే వండర్ వర్క్స్. ఈ నాలుగు విషయాలు ఒకదాని తర్వాత ఒకటిగా చాలా విషయాలు బైబిల్లో జరిగి ఉన్నాయి. అయితే ఓల్డ్ టెస్ట్మెంట్ మొత్తంలో కూడా దేవుడు చేసిన అద్భుతాలు ఎన్నో ఎప్పుడైనా మీరు చదివారా? 125 అద్భుతాలు జరిగాయి ఓల్డ్ టెస్ట్మెంట్ మొత్తంలో కూడా. ఎన్ని జరిగాయి? 125 అద్భుతాలు. ఇవి మేజర్ అద్భుతాలు. ప్రతి 125లో కూడా ఒక్కొక్క దానిలో కొన్ని లక్షలు ఉంటాయి, ఒక్కొక్క దానిలో కొన్ని లక్షలు. ఉదాహరణకి మొట్టమొదటి అద్భుతం ఏంటంటే సృష్టి ఒక అద్భుతం. ఒక దినం ఆయను అన్నాడు. ఆ దినం ఎలా జరిగిందో మన ఊహకి ఆలోచనకి అందదు. సూర్యుడు లేడప్పటికి, ఈ రోజు ఉన్న టైం టేబుల్కి, ఆ రోజు టైం టేబుల్కి పరిస్థితి అర్థం కావు. కానీ దేవుడు సృష్టిని క్రమంగా దాన్ని చేసుకుంటూ వచ్చాడు. రెండవది ఏంటంటే 40 రోజులు పైనుంచి కొండపోతగా కుట్టినటువంటి కురిసిన వర్షంలో రెండవ సృష్టిని తయారు చేయటం, రెండేసి జంతువులు దానిలోకి తీసుకెళ్లటం, వాటన్నిటి కోసం ఓడ కట్టడం, ఓడ నీటిలో తేలడం, అది వెళ్ళి ఒక చోట ఆగడం, అప్పటికి చచ్చిపోకుండా ఒలివ మొక్క కాపలా కాయటం, దాన్ని పెంచటం, ప్రతిదీ ఒక అద్భుతం. అయితే ఈ అద్భుతాలన్నీ మీరు చూసుకుంటైతే ఒక్కొక్క అద్భుతంలో కొన్ని కోట్ల అద్భుతాలు. ఒకటి చెప్తాను, ఆయన ఎవరు సౌరిబాబు అనుకుంటా, కొన్ని క్యాసెట్లు రిలీజ్ చేశాడు. ఆయన చెప్తూ ఉంటే మనుషులందరూ నోర్లు తెరిచి వింటమే అని చెప్తూ ఉంటాడు. అయితే అద్భుతాలు చేసిన దేవుడు గొప్పవాడు, కానీ అద్భుతాల గురించి చెప్తున్న వ్యక్తి గొప్పవాడు కాదు ఎప్పుడు కూడా అని చెప్పి, నీటిని విడగొట్టి ఆ నిరసముద్రాన్ని పైలుగా చీల్చి 6 నెలలు నడవాలంటే తూర్పు గాలి విస్తరించడానికి ఎన్ని కిలోమీటర్ల స్పీడ్లతో విండ్ వస్తుంది, అది అద్భుతం. అప్పటి వరకు జరగలేదు. సముద్రం చీలాలంటే బకెట్లో ఉఫ్ అంటే ఊడిపోద్దా, నీరేం పోదు కదా. అంత పోవాలంటే ఎంతో ప్రెషర్ పంపాలి. అలాంటి ప్రెషర్ సముద్రంలోకి వస్తే ఆ గాలి అట్నుంచి వస్తే ఇటునుంచి వస్తే అది స్ప్లిట్ అవుద్ది. అట్ ద సేమ్ టైం నీళ్ళు ఎలా నిలబడాలంట, గోడలుగా నిలిచిన ఉంది కదా. అంటే ఇక్కడ ఏమవ్వాలి, టెంపరేచర్ 0 డిగ్రీస్, -0లోకి రావాలి, -లోకి వెళ్ళాలి. అప్పుడు ఏమవుద్ది, నీరు గడ్డకడద్ది. ఇటువైపు ఇటువైపు మైనస్ టెంపరేచర్ ఉంటే మధ్యలో మనం వెళ్తే ఏమవుతాం, ఇంకా గడ్డలు కట్టేస్తాం. మరి గడ్డలు కట్టకుండా 6 నెలలు నడవాలంటే టెంపరేచర్ ఏమైంది అక్కడ, మళ్ళీ అక్కడ 82 డిగ్రీస్ ఎంత టెంపరేచర్ వచ్చిందంట. అలా చెప్పుకుంటూ వెళ్తే 5 గ్యాసెట్లు అవి, విపరీతమైన ఆశ్చర్యం. సో అదొక్కటే కాదు, ఈ బైబిల్లో ఉన్నటువంటి అనేక లక్షల అద్భుతాలు ఆయన ఒక్కడే చేశాడు. నేను చెప్పాను విగ్రహాలు చేయలేదు, వాటికి పవిత్రంగా కాదు, నిష్టగా మరి అది నిష్కర్షగా భక్తి చేయమని చెప్పారు. కానీ దేవుడు అద్భుతాలు చేయదేవుడు, అన్ని ఆశ్చర్యకారాలు చేసుకుంటూ వచ్చాడు. మరి సుధమ గుమర్ర పట్టణం నాశనమైనప్పుడు ఆకాశంలో నుంచి పడినటువంటి అగ్ని, ఉప్పు, గంధకం, సల్ఫర్ ఆకాశం నుంచి ఎలాగొచ్చిందో అర్థం కాదు, మరి వచ్చిందంతే. బైబిల్ జరిగింది కాబట్టి అది జరిగింది. సో ప్రతి విషయాన్ని కూడా దేవుడు ఆకాశంలో నుంచి తీసుకురావటం. మరి ఆ మోషేతో అక్కడ జరిగించినటువంటి 10 తెగుళ్ళు ఈజిప్ట్లో, అన్ని తెగుళ్ళు. నిన్న మేము సాయంత్రం పార్వతీపురంలో శనివారం సాయంత్రం అలా బయటకు వచ్చి నుంచున్నాం. చాలా చల్లటి వాతావరణం, దేశమంతా ఏసీ పెట్టినట్టున్నాడు దేవుడు. చల్లగా అయిపోయింది మన ఆంధ్ర అంతా, చల్లగా కూల్గా ఉన్నాం, హాయిగా పడుకున్నాం. రాత్రి తెల్లవారి 8:40 అయిపోయింది, మళ్ళీ మంచు పడినట్టు, వర్షం పడడానికి బాగా మబ్బుగా ఉంది. చిన్న చినుకులు పడ్డాయండి, మనుషులు కూడా తడలేదు, అసలు ఇలా అంటానికి కూడా లేని చినుకులు పడ్డాయి. ఒకసారి ఏం జరిగిందో తెలీదు, పొట్లన్నీ తెరుచుకుని ఊసి పురుగులన్నీ బయటకు వచ్చాయి. ఎన్ని వచ్చాయి తెలుసా, చర్చిలో లైట్లు వేస్తే చర్చి నిండా పురుగులే. ఉదయం వెంటనే మేమందరం అడుగుతూ ఉన్నాం, అవునరా పేళ్ళు పంపాడు పురుగులు పంపాడు అని అంటే ఏటి పరిస్థితి? ఇప్పుడు ఎన్ని తలుపులు వేస్తే ఆపగలం? అరే బాబు అన్ని తలుపులు వేసాయి అని, అన్ని తలుపులు వేస్తే లైట్లు వేసిన దగ్గర సీలింగ్లోంచి వచ్చేస్తున్నాయి, ఎక్కడెక్కడ ఫ్యాన్కి ఆ లైట్కి ఉన్న కన్నంలో దిగిపోతున్నాయి, ఏంటి ఇవన్నీ? మరి లైట్లు ఆపేయండి అంటే చెమ్మ సేకట్లో కూర్చున్నాం. అదే టైంలో ఇజ్రాయిల్ పాళెంలో వెలుగుండెను, అదొక అద్భుతం. ఏంటి అసలు దేవుడు ఎలా నడిచాడు? అగ్ని స్తంభమై మేఘ స్తంభమై అసలు ఆ అద్భుతాలు తలుచుకుంటే మనస్సంతా ఒక రకంగా అయిపోయింది. ఆ పురుగులు ఆఖరికి ఏం చేసిందో చర్చ అంతా ప్రార్థన చేసాం, ప్రభు పురుగులు బయటకు పంపించాను, లేకపోతే ఆగట్లేదు. ఓ వచ్చేస్తున్నాయి, మా కోళ్ళు బాతులు ఎగిరి తింటున్నాయి వాటిని, అసలు ఖాళీ లేదు, మేము ఎలా కొట్టుకుని ఎలా కొట్టుకుని ఎలా దులుపుకోవడంతో సరిపోయింది. భయం వేసింది. చర్చిలోకి వెళ్ళి అందరూ కూడా బాబు పురుగులు పొమ్మని ప్రార్థన చేస్తే తప్ప దేవుడు ఆపడరా అని అంటే అప్పుడు ప్రార్థన చేశాం. ప్రార్థన చేసిన తర్వాత చిన్న ఎండలాగా వచ్చింది, మరి ఏమయ్యో తెలియదు, పురుగులన్నీ పోయాయి. ఆరాధన జరిగింది హాయిగా. ఒక్కసారి అనిపించింది ఆ 10 తెగుళ్ళు పంపించినప్పుడు ఆ ప్రదేశంలో పరిసినప్పుడు కప్పలంట 2-3 కప్పలు వస్తే మీరు గెంతేస్తారు అండి. కూరంత ఏంటి కప్పలు వచ్చేస్తారు, ఎంత పరిస్థితి మా పల్లెటూరు నుండి. అప్పుడు రాత్రి ఇలా బయటకు వెళ్ళాలంటే భయం వేసిపోద్ది, ఎందుకు తెలుసు కప్పలు వర్షాలు కదా, బ్యాక్ 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 సప్పుళ్ళే. అలాంటిది ప్రపంచంలో మనుషులందరి మధ్యలో జరిగిన కార్యాలు ఏ దేవుడు చేశాడండి? యేసు తప్ప ఎవడు చేయగలిగాడండి? అంతేకాదు నూతన నిబంధనలు ఇంకెలా చెప్పలేను కానీ అవన్నీ రాశారు. 125 అద్భుతాలు, ఆశ్చర్యాలు అనమాట. ఆయన ఎందుకు అద్భుతాలు చేసేవాడంటే ఇంకా ఆయన ఎక్కువ నమ్మాలనిపించింది, ఇంకా ప్రేమ పుట్టింది దేవుడి మీద నాకైతే. నూతన నిబంధనలో యేసుక్రీస్తు వారు 37 అద్భుతాలు చేశాడు, 37. ఈ 37లో చచ్చిపోయిన వాళ్ళు లేవడం ఒక అద్భుతం. ఏ దేవుడు లేపలా, ఈయన లేపాడు. లే ఏ రా అన్నాడు లాజరు బయటకు వచ్చాడు, అంతే కట్టులు కట్టుకుని. టైం కూడా లేదు, ఉండని సార్ ఇప్పుకుని వస్తానడానికి అలా వచ్చాడు. ప్రతి విషయంలో అద్భుతాలు చేసే దేవుడు ఈరోజు మనతో ఉండి నీతో ఒక అద్భుతం చేశాడు. ఏంటో తెలుసా? నీకోసం, నీకు బదులు నీ స్థానంలో ఆయన ప్రాణం పెట్టాడు, నిన్ను చనిపోనివ్వకుండా బతికిచ్చాడు, నీవు బ్రతికినంతకాలం సంతోషంగా ఉండడానికి ఆయన వెల చెల్లించాడు, నిన్ను పరలోకంలో చేర్చడానికి ఆయన పాపమంతా తీసుకుని రక్తాన్ని కార్చాడు. తండ్రి కుమారుడైన తన సొంత ఏకైక కుమారుడిని బరిగా అర్పణగా విమోచన క్రయధనంగా నీ కొరకు చెల్లించేశాడు. ఈరోజు మనం సంతోషంగా ఉండాలని, మనం ధనవంతులుగా మారాలని, మనం సంపూర్ణులుగా ఉండాలని, మనం పరలోకంలో ఆయనతో పాటు స్థానంలో కూర్చోవాలని, మనకు ఆయన వారసత్వాన్ని ఇవ్వాలని, ఆయన అన్ని విషయాలలో ప్రధానత్వం కలిపి ఉండాలని, ఆయన మనతో సహానుభవం కలిగిన వాడుగా మన కొరకు తగ్గించుకుని రావడం అనేది నువ్వు గ్రహించడం ఒక అద్భుతం. ఈరోజు గ్రహించలేని గుడ్డివాళ్ళు, మానసిక స్థితి సరిగా లేకుండా యేసు ప్రభు ఎవడురా అని ప్రశ్నించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఈరోజు మనమైతే నిజమైన దేవుణ్ణి తెలుసుకోగలిగాం, నిజమైన దేవుని యొక్క గొప్పతనాన్ని చూడగలిగాం. ఆయన పరిశుద్ధుడని, ఆయన కీర్తనీయుడని, ఆయన అద్భుతాలు చేయవాడని, ఆయనలో ఇంకా ఎక్కువగా నమ్మడం, ఇంకా ఎక్కువగా విశ్వాసం ఉంచుదాం, ఇంకా ఎక్కువగా స్థిరంగా నిలబడదాం, బలహీనతలన్నీ జయించి దేవుని బలంతో నిలబడేటట్లు ఆయన రక్తమాంశాలను చేరి ఆయన నీతి పరిశుద్ధతలలో మనం కూడా పాలివారవుదాం. ప్రార్థన చేద్దాం.